జై మహాకాల్. ఇది 25 సెప్టెంబర్ 2004 రాత్రి 9 గంటలకు సహ్యాద్రి దత్తాశ్రమంలో మాస్టర్ రిచన్ లెక్చర్. జై గురుదేవ్.
పూర్వకాలంలో ఋషుల ఆశ్రమాలలో ఋషిపుత్రులు ప్రజ్ఞాపుత్రులు ఆచరించవలసినటువంటి సాధనా విధానం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. దేవ సంస్కృతి దిగ్విజయ యాత్ర పుస్తకం తీసుకోండి. మొదటి పారాగ్రాఫ్ ఒకసారి ఎవరైనా పైకి చదవండి. ఎవరైనా సరే అర్థం నాకివ్వండి, నేనే చదివేస్తాను. అఖండ జ్యోతి మాసపత్రిక మొదటి ప్రతులలో గాయత్రి ఉపాసన గురించి ఉండేది. అప్పుడు మొదటి పేజీలో ముద్రించబడే గాయత్రి మాత చిత్రపటము కింద ఇలా వ్రాసి ఉండేది, సందేశ్ స్వర్గ కా నహీ ధరా పర్ లాయి, ఇస్ ధరతి కో హీ స్వర్గ బనానే ఆయి. స్వర్గం యొక్క సందేశం ఇవ్వటానికి కాదు, ఈ పృథ్వీని స్వర్గముగా మార్చడానికి వచ్చింది. ఈ గర్భోక్తి మీద అప్పుడు ఎవరూ విశ్వసించకపోయినప్పటికీ కాలాంతరంలో మహాకాలుడు ఈ దేవసత్తాను ఏ విధముగా ఇంటింటికి తీసుకువెళ్లి ప్రతిష్ఠింపజేస్తున్నాడో మన అందరి ముందు ఉన్న రహస్యము. గురుదేవులు ఇక్కడ చెప్తున్నటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించుకోండి. ప్రపంచంలో మనం రెండు కారణాల వల్ల పుడతాం, ఒకటి మన కర్మ వల్ల, రెండోది గురువు యొక్క కార్యక్రమానికి దోహదం చేయటానికి. రెండు కారణాలు ఉంటాయి, మూడో కారణం లేదు. అంటే నువ్వు స్త్రీగా కానీ పురుషుడిగా కానీ మానవ శరీరం ధరించావు అంటే రెండే కారణాలు ఉంటాయి, ఒకటి సంచిత ప్రారంభము, రుణానుబంధాలు, వాటిని తీర్చుకోవటానికో బాకీ పడి ఉంటే తీర్చుకోవటానికో, లేకపోతే ఎవరైనా నీకు బాకీ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పొందాలన్నా నువ్వు మళ్ళీ పుట్టాలి. మన జీవితాలను ఈ రెండు కారణాలుగా విశ్లేషణ చేసుకోండి. ఒకటి ప్రారంభవశాత్తు పుట్టావా, లేకపోతే ఒక దైవ కార్యాన్ని సాధించడానికి పుట్టావా. మనం ఎందుకు పుట్టాము, ఏ ఉద్దేశంతో పుట్టాము అనే దానికి ఎప్పుడు కూడా ప్రిసిడెంట్ అని ఒక మాట ఉంది ఇంగ్లీష్లో. అంటే ఇది వరకు జరిగిన సంఘటనని చూసుకుని దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు. ఇదివరకు ఎవరికైనా మలేరియా వచ్చి ఉంటే ఆ లక్షణాలన్నీ మళ్ళీ మనకి ఉంటే మనకు కూడా మలేరియా ఉంది అని నిర్ధారణ చేసుకుంటాం. అంటే ఆ నిర్ధారణ మనం ఎలా చేసుకోగలుగుతున్నాం, ఇదివరకు అనుభూతి పొందిన వాళ్ళ మీద ఆధారపడి, అంతే కదా. మరి మనం ఎందుకు పుట్టాం, గురువుల యొక్క ప్రణాళికలో భాగంగా గురువుల యొక్క పరిచయటానికి పుట్టామా, లేకపోతే రుణానుబంధాలతో పుట్టామా? దీనికి రామాయణ మహాభారత కాలాల్లో మనకి ఉదాహరణ దొరుకుతాయి. సుగ్రీవుడు సూర్యపుత్రుడు, హనుమంతుడు వాయుపుత్రుడు. కానీ రాముడితో పరిచయం కానంత వరకు వాళ్ళ జీవితము చాలా నిస్సారంగా గడిచిపోయింది, చాలా బాధలతో గడిచిపోయింది. సుర్యపుత్రుడే సుగ్రీవుడు కాదని ఎవడంటాడు? హనుమంతుడు మామూలు వాడు కాదు, వాయుపుత్రుడు. అంతకంటే కూడా చాలా ఎక్కువ గొప్పతనం ఏంటి అంటే డైరెక్ట్గా సూర్యుడి దగ్గర నుంచి దీక్ష పొంది సంపూర్ణ విద్యా విధానాన్ని సూర్యుడి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి మహావ్యక్తి. చిన్నతనంలోనే అనేక మంది దేవతల ద్వారా వరదానాలు పొందినటువంటి వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు. కానీ రాముడితో పరిచయం కానంత వరకు అడవుల్లో ఎవడు వచ్చి వాడిని కొట్టేస్తాడు. వాలికి భయపడేగా విశ్వముఖ పర్వతం మీద ఉన్నారు. కానీ మీకు తెలుసు, నాకు తెలుసు, సుగ్రీవుడు హనుమంతుడు ఉండి ఉండకపోతే రామాయణమే లేదు, రామకథ లేదు. రామకార్యానికి వాళ్ళు చాలా సహాయపడ్డారు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు, రాముడితో పరిచయం కానంత వరకు వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చూస్తే మనకంటే అధ్వానంగా ఉన్నాయి కదా. అంతేగా దైవీకార్యం చేయటానికి కావలసింది ఒకే ఒక సంఘటన ఏంటి అంటే గురువుతో పరిచయం అవటం. రాముడితో పరిచయం అయింది, వాళ్ళ జీవితాలు మారిపోయాయి అంతే కదా. కృష్ణుడితో పాటు ఆ గోపాలకులు, ఆ పల్లెటూళ్ళలో ఉన్నటువంటి వ్రజభూమిలో ఉన్నటువంటి గోపికలు, వాళ్ళని చాలా మహాత్ములు కాదు, పండితులు కాదు, అతి సాధారణమైనటువంటి స్త్రీలు పురుషులు. మీకేమైనా డౌట్ వాళ్ళు చాలా గొప్పవాళ్ళని, అతి సాధారణమైనటువంటి పిల్లలు. ఇప్పుడు మన చుట్టూరా పల్లెటూళ్ళల్లో ఉండేటటువంటి పిల్లలు ఎలా ఉంటారో వాళ్ళు అలాగే. కానీ వాళ్ళ జీవితాలలో ఈనాడు కూడా మనం వాళ్ళ గురించి మాట్లాడుకోవటానికి కారణం ఏంటి అంటే కృష్ణుడితో పరిచయం, కృష్ణుడితో పాటు ఉండటం. అంటే కృష్ణుడు యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియదు, ఖచ్చితంగా వాళ్ళకి తెలియదు. తర్వాత పెరిగి పెద్దవాళ్ళయి అందరూ మహాపురుషులు అని కీర్తించాక వాళ్ళకి అర్థమైందేమో మనకి తెలియదు. వాళ్ళకేం అర్థమైనట్టు మనకి పుస్తకాల్లో ఎక్కడైనా రాయబడలేదు. కానీ వాళ్ళు కృష్ణుడితో పాటు జీవించారు. కృష్ణుడు చేసినటువంటి అనేక అద్భుతాలకు వాళ్ళు సాక్షులయ్యారు. మిగతా వాళ్ళ జీవితాలలో కృష్ణుడు చేసే ఈ అద్భుతాలు జరగలే. పూతని చంపడం, కాళీమర్దని చేయటం, బకాసురవధ, ఇవన్నీ అద్భుతాలేగా. బ్రహ్మ అందరినీ దాచేస్తే సృష్టికి ప్రతి సృష్టి చేశాడు. కానీ వాళ్ళ ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులకు. కానీ కథ తెలుసుకుని మీకు నేను వివరించి చెప్పక్కర్లేదు కదా, తెలియదా మీకు? తెలియకపోతే వివరించి చెప్తా, తెలుసా? తెలియదు, వినండి జాగ్రత్తగా. బ్రహ్మకి అనుమానం వచ్చింది, ఈ వీడు కారణజన్యుడా, అవతార పురుషుడా, సద్దన్న మూట కట్టుకుని పిల్లలతో ఆడుకుంటూ అల్లరి చేస్తూ తిరుగుతున్నటువంటి వాడిని ఎలా నమ్ముతాం మనం మహాపురుషుడని? అంటే కృష్ణుడు పుట్టుక బ్రహ్మ సృష్టి కాదు, జన్మ కర్మచ మే దివ్యం. భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పుకుంటాడు కృష్ణుడు, నా యొక్క దివ్యమైనటువంటి కర్మ, నా దివ్యమైనటువంటి జన్మ అంత ఈజీగా అర్థం కాదు, పండితులు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారంటాడు. వాళ్ళు అవ్వకపోతే ఈయన చేస్తాడు, వచ్చిన పెద్ద గొడవ. ఈయన మౌనంగా ఉంటే గొడవలే, వీడు ఊరుకోడుగా ఏదో గందరగోళం చేసి కన్ఫ్యూజ్ చేస్తాడు. బ్రహ్మదేవుడు కూడా కన్ఫ్యూజ్ అయ్యాడు, ఈ పిల్లలతో ఆడుకునేటటువంటి వాడు పెద్దన్నది మూట కట్టుకుని అల్లరి చిల్లరగా తిరుగుతున్నటువంటి వాడు మహాపురుషుడా అని ఏం చేశాడు? మొత్తం ఆ పిల్లల్ని, ఆవుల్ని, ఆవు దూడల్ని అన్నిటినీ మాయం చేశాడు. శ్రీకృష్ణుడు చూశాడు, చిల్లని గృహం మీద ఊరేడు రావటం మొదలెట్టారు అందరూ. 12 ఏళ్ల వయసు వాడు, 12 ఏళ్ల వయసుల ఆవులు దూడలు అన్నీ తనే, అన్నీ తనే అలా మారిపోయాయి. ఓ సంవత్సరం పాటు ఈ లీల జరిగింది. ఆ ప్రజభూమిలో, ఆ బృందావనంలో ఎవరికి పిల్లలు మారిపోయారు? ఇప్పుడున్నటువంటి వాళ్ళు వాళ్ళ సంతతి కాదు, దివ్య లీలా విభూతి. ఓ సంవత్సరం తర్వాత ఈయన గుర్తు వచ్చి, నేను దాచేశాను కదా, ఇంక అందరూ ఏడుస్తూ ఉండుంటారు, మా పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు, యాభై ఏడవటం అందరూ హాయిగానే ఉన్నారు. అప్పుడు నారదుడు నుండుతాడు, ఇదేం మాయా అని, నీ నీది చిన్న మాయా అయ్యా, నీ మాయను మింగేసే పెద్ద మాయా అయింది. అంటే పిల్లలు స్వయంగా శ్రీకృష్ణుడి ద్వారా సృష్టింపబడ్డారు. అది మామూలు అదృష్టం అది, కానీ వాళ్ళకి తెలియదు. ఎలా అర్థమవుతుంది? ఒక సంవత్సరం పాటు ఆ అవకాశం ఎవరిచ్చారు? పిల్లలకి ఏం లేదు, వాళ్ళకా కర్మ అది ఏం లేదు. ఆయన అవతారమూర్తి వచ్చాడు కనుక, అవతారమూర్తితో పాటు వాళ్ళు ఉన్నారు కనుక ఒక సంవత్సరం పాట మ్యాజిక్ జరిగింది. అలాగే ఇప్పుడు అద్భుతమైనటువంటి మహావ్యక్తి యొక్క సంపర్కంలోకి మనం వచ్చాం. ఎవరా వ్యక్తి? వచ్చాక కూడా కాదండి, మా కర్మ ఎలా ఉంది, నా ప్రారంభం ఎలా ఉంది. ఓకే, మీ ప్రారంభం అలాగే ఉంది. ఇందుకే చెప్తున్నాను, మన పురాణాలు అవి చదివితే మనం ఎలా ఆచరించాలో మనకు అర్థమవుతుంది. అంతే, నువ్వు నేను చేసేది ఏం లేదు, ఇంకా చేయాల్సిందేదో ఆయనే చేసుకుంటాడు. కానీ మనం ఏం చెయ్యాలి అక్కడ? ఆయన చెప్పినట్టు చేయాలి. ఆయన మురళీశ్వరానికి ఆయన ఎలా జీవించమని చెప్పాడో అలా జీవిస్తే మీరు కూడా కారణ జన్మదే అవతారమూర్తి యొక్క పనులు చేసేవాళ్ళు. చేయలేదు, నిర్ణయం మాత్రము భగవంతుని చేతిలో లేదు, గురువు చేతిలో లేదు, నీ చేతిలో ఉంది. యథేచ్ఛతి తథాకురు. మరి అప్పుడు ఆ అవతారమూర్తి గురువులు వాళ్ళకేం చెప్పారో నీకు నాకు తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి అవతారమూర్తి చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాడు అంటే, గాయత్రి మాత చిత్రపటం కింద అఖండ జ్యోతి అనేటువంటిది పూజ్య గురుదేవులు యొక్క వాణి. ఆయన ఏం చెప్పదలుచుకునేవారు మొత్తం అఖండ జ్యోతి ద్వారానే చెప్పేవారు. ఏ సాధన చేసినా, ఏమి చేసినా, ఏమి చేయించబోయినా ముందు అఖండ జ్యోతిలో వచ్చేసేది ఒక నెల ముందు, తర్వాత అది జరుగుతూ ఉండేది. ఆ గాయత్రి మాత యొక్క చిత్రపటం కింద ఏం రాశారు అంటే, సందేశ స్వర్గకాని ధరాపరులాయి. భూమి మీద స్వర్గము గురించి చెప్పటం లేదు. ఇస్ ధరతీ కో హీ స్వర్గ బనానే ఆయి. ఈ పృథునే స్వర్గంగా మార్చడం, తేడా అర్థమైంది. స్వర్గం దింపటం వేరు, దీన్నే స్వర్గంగా మార్చేయటం వేరు. మీకు తేడా అర్థమైందో లేదో, ఎక్కడో ఉంది స్వర్గం, ఆ స్వర్గీయ వాతావరణాన్ని మీరు భూమి మీదకి దింపుతారు. ఎన్నాళ్ళు కానీ అసలు పృథ్వీ స్వర్గంగా మారిపోతే పర్మనెంట్. 2000 సంవత్సరంలో శివరాత్రి నాడు ఆ సంఘటన జరిగింది అని మీకు అందరికీ చెప్పాను నేను. అనుగ్రహ నగర్ అనేటటువంటిది ఒక స్థాపన మనం చేశాం. చాలా మంది అడుగుతారు, అనుగ్రహ నగర్ ఎక్కడుంది మాస్టర్ అని. ఫలానా రోజు మీకు పిహెచ్డి డిగ్రీ ఇచ్చారు, డిగ్రీ తీసేసుకున్నాం, ఫంక్షన్ జరిగిపోతుంది. తర్వాత ఏదండి మీ పిహెచ్డి డిగ్రీ అంటే, ఆ డిగ్రీ ఎక్కడుంటుంది? అక్కడ ఉండదు, ఫంక్షన్ జరిగిన చోట ఉండదు, ఎక్కడుంటుంది? ఇక మనం చేసేటటువంటి కార్యక్రమాలు మీకు అర్థం కాకుండా బయట ఎక్కడ ఏముండవు. బయట కేవలము దాని సంకేతాలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఏమైనా జరుగుతాయి మాత్రమే ఉంటాయి. అసలైనటువంటి స్వర్గం ఎక్కడుండాలి? మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే సవ్యమైనటువంటి స్వర్గము వచ్చేస్తుంది. దాని కొరకు ఇంటింటికి గాయత్రి మంత్రాన్ని నేను తీసుకువెళ్తాను అనే 1942లోనూ 1941లోనూ అఖండ జ్యోతి స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ మాట రాశారు ఆయన, రాస్తే అందరూ నవ్వారు. ఇప్పుడు గాయత్రి మంత్రమే ఇంటింటికి వెళ్ళిపోయింది. గాయత్రి మంత్రము చేసుకోవాలి అనుకునేటటువంటి వాడికి పూర్వకాలంలో ఉండేటటువంటి ఏ అడ్డంకులు లేవు. చేసుకుంటా చేసుకోవా, చేసుకుంటావా చేసుకోవాలి మీ ఇష్టం. మ్యాజిక్ మాత్రం జరిగిపోయింది. రాముడు హనుమంతుడు సుగ్రీవుడిని కలుసుకున్నాడు. ఆ సంఘటన ఎంతసేపు పట్టింది? సంఘటన జరిగిందంటే తెలుసు కదా రామాయణంలో కదా. రాముడు వాళ్ళు వస్తుంటే బాలి ఎవరినో గూఢచారుల్ని పంపించాడు అనుకుని భయపడి సుగ్రీవుడు హనుమంతుడిని పంపిస్తాడు. అవి చిన్న సంఘటన. అది కూడా ఎలాగా? గూఢచారులు అనుకుని, శత్రువులు అనుకుని వెళ్ళాడు రాముడి దగ్గరికి. రాముడి దగ్గరికి ఆయన ఏదో మిత్రుడు అనుకునే వెళ్ళలే హనుమంతుడు. కానీ హనుమంతుడి గీత మారిపోయింది, సుగ్రీవుడి గీత మారిపోయింది. ఇప్పటికీ కూడా హనుమంతుడికి మనం ఏం చెప్తాం? భవిష్యత్ బ్రహ్మ. ఆ స్థితికి ఎదిగిపోయాడు హనుమంతుడు. రాబోయేటటువంటి యుగానికి బ్రహ్మ యొక్క రోజు హనుమంతుడు పోషించబోతున్నాడు ఒక్కోటి. ఎందువల్ల అంటే రాముడితో పరిచయం అయింది కనుక. మరి మనకి శ్రీరామ శర్మ ఆచార్యతో పరిచయం అయ్యాక మనం ఏం మారాము, ఏ విధమైనటువంటి పనులు చేయాలి, దానికి పుస్తకం మనకి ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా? అందుచేత ఖచ్చితంగా మనం కూడా కారణ జన్మలమే. ఎందుకంటే ఒక సద్గురువుతో పరిచయం అయింది, ఆయన సద్గురువు అని గుర్తించగలిగాం. అందులో డౌట్ ఉందా మీకేమైనా? డౌట్ లేదు కదా. ఇంకా ఆ తర్వాత పని మీరు చేయాలి, ఆయన చేయడు. ఆయన చేయాల్సింది నీతో సంపర్కం పెట్టుకోవడం. ఇన్ని సంవత్సరాలు బట్టి ఆయనతో సంపర్కంలోకి ఉన్నా కూడా ఆయన కార్యక్రమాల గురించి మనమే ఆలోచించలేదు. ఆలోచించకపోతే ఆయన ఏం చేయడు. కానీ మన దురదృష్టం ఏంటి అంటే అంత అద్భుతమైనటువంటి వ్యక్తి పరిచయం అయ్యా కూడా మనం ఇలా ఉండిపోతాం. హనుమంతుడికి రాముడితో పరిచయం అయిన తర్వాత ఆయన ఏం పని చేయలేదనుకోండి, రాముడి వారి పని ఒక్కోటిలో ఉండేవాడు అంతే. ఏ వాళ్ళో ఎవడో ఎక్కువ చంపేసి ఉండేవాడు అండి, కథ అయిపోయేది. రామాయణంలో మాత్రం పేరు వచ్చి ఉండేది కాదు. కానీ అప్పుడు ఇంకో హనుమంతుడు ఎవడో వచ్చి ఉండేవాడు. పని ఆగదు గురువుది, నువ్వు చేయకపోయినంత మాత్రమైన పని ఆగిపోతుందా ఇంటి వాళ్ళది? వాళ్ళది అన్నీ కూడా ప్రీ డిటర్మిన్ మార్థం ప్రణాళికతో దిగుతారు. ఆ ప్రణాళికలో భాగం ఏంటి అంటే మనం కూడా పుట్టడం. పుట్టాక ఆయనతో పరిచయం అయింది. పరిచయం అయ్యాక ఆయన ఏం చెప్పాడో, ఆయన ఏం కోరుకుంటున్నాడో తెలుసు. ఎందుకంటే ఏ మాత్రము మనం ప్రయత్నించలేదు. అది మనం చేసినటువంటి తప్పు ఇన్ని సంవత్సరాలు బట్టి. అది నిజంగా తప్పు అని మీకు అనిపిస్తే ఇన్ని సంవత్సరాల నుంచి మనం వేస్ట్ చేసినటువంటి టైంని ఏం చేయాలి? మరి అది ఏం చేస్తారో ఆలోచించుకోండి. కానీ ఏం చేయాలి మీరు కాదు, ఆలోచించి చేయాల్సింది ఆయన చెప్తాడు ఇక్కడ ఈ పుస్తకాలలో. పూజ్య గురుదేవుల రోమరోమము గాయత్రీమయం, జీవితమంతా దేవి లీలలనే గాయించి గానము చేసిన దేవపురుషుని చివరికి ఆ తల్లి తనవుడిలోనే చేర్చుకుంది. మహాప్రయాణానికి ముందు స్థూల శరీరంతో చేయలేని పనిని ఇప్పుడు చేసిన పని కంటే లక్షల రెట్లు పనిని తన కారణసత్తా చేస్తుందని ఉద్ఘోషించారు. గురువు గారు లేరు ఇప్పుడు, ఇంకిప్పుడు ఏం చేస్తాం మనం అని నిరాశపడతారేమో. అప్పుడు స్థూల శరీరం మాత్రమే ఉంది కనుక హిందీయే మాట్లాడాల్సి వచ్చేది ఆయన పాపం. హరిద్వార్లో ఆ గదిలోనే కూర్చుని ఉండాల్సి వచ్చేది. ఎవరితో ఎవరు కలవాల్సి వచ్చినా ఆయన దర్శనం చేసుకోవాలనుకున్నా మీరు హరిద్వార్ వెళ్ళాలి. ఆయన చేసేటటువంటి కార్యక్రమాలలో ఆయనకి తీరిక టైం ఉంటే మీకు దర్శనం ఉండేది. కానీ గాయత్రిని చేయించినాడు శరీరం వదలపోయే ముందు ఆయన చెప్పింది ఏంటి అంటే, పుట్టిన దగ్గర నుంచి శరీరం వదిలే 80 సంవత్సరాలలో నేను చేసిన పని ఒక ఎత్తు, ఇప్పుడు శరీరాన్ని వదిలేసిన తర్వాత సూక్ష్మ శరీరంలోకి వెళ్ళినటువంటి నేను కొన్ని లక్షల రెట్లు ఎక్కువ పనిచేసి చూపిస్తాను. అదే ఆయన సంకల్పం. 1990 గాయత్రి జయించినాడు అంటే ఇప్పటికీ 15 సంవత్సరాలు గడిచిపోయింది ఆల్మోస్ట్. ఆయన సంకల్పానికి మనం ఈ మాత్రము కూడా సహకరించలేదు. ఆయనతో పరిచయం ఉండి కూడా, పరిచయం లేని వాళ్ళ సంగతి మనం తర్వాత ఆలోచిస్తాం. అంటే మనం చేసినటువంటి తప్పులు మనకి ఎంత అర్థం అవుతే అంత తొందరగా మనం లైన్లో పడిపోతాం. తప్పు ఏంటో అర్థమైంది కదా, ఒక మహావ్యక్తితో పరిచయం అవటం. అదే నిదర్శనం ఏంటి అంటే మీరు కారణ జన్మలు, లేకపోతే పరిచయం అవ్వదు. పరిచయం అయినా ఓ శత్రువులాగో ఏదో పనికి మాలిన వాళ్ళలాగో చూస్తాం తప్ప, ఒక మహాగురువుగా మీలో భావావేశం రాదు. కానీ వచ్చిందిగా భావావేశం, ఆయన ఒక మహాగురువు అని గుర్తించగలిగారు కదా. మరి గుర్తించిన తర్వాత ఓ హనుమంతుడు, ఒక అర్జునుడు, అప్పుడున్నటువంటి వ్యక్తులు వాళ్ళ గురువులకి ఆ అవతారమూర్తికి ఎలా సహకరించాలో, అలా సహకరించేటటువంటి బాధ్యత మనది. అది అర్థం చేసుకున్న తర్వాత అక్కడ ఆపలేదు. ఇక్కడ మూడు మాటల్ని మీరు ఈరోజు ఆచరణ పెట్టుకోవాలి. మొట్టమొదటిది ఏంటి అంటే శ్రద్ధాంజలి. రెండవది ఏంటి అంటే శక్తి సంచయం. మూడవది ఏంటి అంటే శపథ సమారోహం. ఈ మూడు కార్యక్రమాలు ఈ ఆశ్రమంలో జరగాలి. దానికి తగిన ప్రణాళిక వేసుకోవాలి మనం. మొట్టమొదటి కార్యక్రమం ఏం జరగాలి? శ్రద్ధాంజలి. శ్రద్ధాంజలి అంటే ఏంటో అర్థం చేసుకోండి. శ్రద్ధామయోయం పురుష యో ఏ శ్రద్ధ సయేస. మీకు దేని మీద శ్రద్ధ ఉంటుందో మీరు అలాంటి వ్యక్తులుగా మారుతారు. అదే శ్రద్ధ అనేటటువంటి మాటకి అర్థం. ఇది చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. మీకు గురుదేవుని యొక్క వాక్కు మీద శ్రద్ధ ఉండాలి. గురుదేవుడు ప్రపంచాన్ని మార్చేస్తాను అన్నాడు కనుక, ప్రపంచాన్ని స్వర్గముగా మార్చేస్తాను అన్నాడు కనుక, ఎలా మారుస్తాడు అనేటటువంటిది మీకు అనవసరం. మీకు నమ్మకం ఏముండాలి అంటే, మీకు శ్రద్ధ ఏమని ఉండాలి అంటే, ఖచ్చితంగా ఆ మహావ్యక్తి సంకల్పం తీసుకున్నాడు కనుక అది జరిగి తీరుతుంది అనేటటువంటి శ్రద్ధ లేకపోతే మీరే పని చేయలేదు. ఎందుకంటే మనకి బయటకు కనిపించేది అంతా అసంభవాలే, సూపర్ అసంభవాలన్నీ. కానీ అవతారమూర్తుల జీవిత చరిత్రను మీరు చూస్తే అసంభవాలన్నీ సంభవాలు అయిపోయాయి వాళ్ళ సమక్షంలో. అర్జునుడు దానికి పెద్ద ఉదాహరణ. అనేకసార్లు నేను మీకు చెప్పాను, భీష్ముడు, ద్రోణుడు, జయద్రథుడు, కర్ణుడు, ఈ నలుగురు అర్జునుడికి ఎదుర్కొండ నుంచుని ఉన్నారు మహాభారత యుద్ధంలో. భీష్ముడికి ఇచ్చామృత్యు, ఎవడు చంపలేడు ఆయన, ఆయన చస్తానంటే తప్ప. చస్తాననేవాడు యుద్ధం చేయడానికి రాడుగా, యుద్ధం చేయడానికి వచ్చాడంటే చంపటానికి వచ్చాడా చస్తానికి వచ్చాడా? ఇంకా ఆయనకి ఇచ్చామృత్యు ఉంది కనుక నువ్వు ఎవరు చంపలేడు. అర్జునుడికి చాలా బాగా తెలుసు, భీష్ముడిని నేను చంపలేను, ఆయన చచ్చిపోవాలనుకుంటే ఆయన రాడు అనుకున్నాడు. యుద్ధానికి తాత కదా, ప్రేమ ఎక్కువ కదా నా మీద, కానీ ప్రేమ కంటే కర్తవ్యం. కర్తవ్యం వల్ల తన తండ్రికి ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి ఆయన ఎదుర్కొండ నుంచున్నాడు. ఇంకా నుంచున్నాక మాట నిలబెట్టుకోవడానికి యుద్ధం చేసి తీరుతాడు, చేస్తే అవుట్ పాండవుడు. రెండోది ఏంటి? ద్రోణుడు, గురువు. ద్రోణుడికి ఉన్నటువంటి శక్తి ఏంటి అంటే, ఆయనంతట ఆయన అస్త్ర సన్యాసం చేస్తే తప్ప ఆయన ఎవడు చంపలేడు. ఆయన అస్త్ర సన్యాసం ఎందుకు చేస్తాడు? యుద్ధం చేయడానికి వచ్చాడు, చంపటానికి వచ్చాడు. భీష్ముడిని చంపలేడు, ద్రోణుడిని చంపలేడు, వాళ్ళిద్దరూ ఎదురుకుండా నిలుస్తున్నాడు. కర్ణుడు, ఇంద్రుడు, అర్జునుడు యొక్క తండ్రి, స్వయంగా ఓ శక్తి కూర్చున్నాడు. నువ్వు ఎవడి మీద ప్రయోగం చేస్తే ఒకసారి వాడు చస్తాడు. అప్పుడు ఇది ఇప్పటిలాగా సీక్రెట్స్ నేను అందరికీ అన్నీ తెలుసు అని చెప్పి అందరితోనే చెప్పాడు తండ్రుడు, ఈ బాణం నేను అర్జునుడి మీద ప్రయోగిస్తాను అని. ఎదురుకున్న కర్ణుడు ఉన్నాడు, ద్రోణుడు, కర్ణుడు, ఇది కాక జయద్రుడు. ఆయనకి చూడు వరదానం ఇచ్చాడు. అర్జునుడితో నేనే ఓడిపోయాను అని చెప్పి నేను ఆయన్ని ఏం చేయలేను, కానీ ఒకరోజు యుద్ధంలో మిగతా నలుగురు పాండవుని నువ్వు ఓడించేస్తావు అని ఇష్టం, ఆ రోజు నువ్వేదో సెలెక్ట్ చేసుకో. ఇలాంటి వ్యక్తులు ఎదురుకుండా ఉన్నప్పుడు ఆ వ్యక్తి గెలవగలడా? ఇది పాసిబుల్? తను గెలిచాడు. మనకు అలాంటి పరిస్థితులు ఏం లేవు. భీష్ముడు మనకు ఎదుర్కొండా లేడు, ద్రోణుడు మనకి శత్రువులు ఎవరు ఎదుర్కొండా లేడు. కేవలం మన ఆలస్యత్వం, మన ఆలోచన రాహిత్యము, మన అధైర్యమే ఎదుర్కొండా నిలబడి మనని పరిహసిస్తున్నాయి తప్ప ఎవడో ఆపుతాడు లేదు మిమ్మల్ని. ఎవడో ఆపుతాడు మిమ్మల్ని? అక్కడ అర్జునుడికి ఇంతమంది ఆపేవాళ్ళు ఉన్నారు, అయినా గెలవగలిగితే అతను మనం ఎందుకు గెలవలేం? ఆ భావన ఇచ్చేత ఆ శ్రద్ధ ముందు మనం మనకి రావాలి. ముందు మనం ఖచ్చితంగా గురువుల యొక్క ఈ ప్రణాళికను ముందుకు తీసుకెళ్ళగలము. ఎలా తీసుకెళ్తామో మనకి తెలియదు. రథ సారథ్యం కృష్ణుడి చేతిలో ఉంది, అర్జునుడికి తెలియదు ఎటు వెళ్తుందో రథం. తెలిసింది ఏంటంటే బాణాలు వేయాలి, ఎవడు ఎదుర్కొండా ఉంటే వాళ్ళ మీద అనమాట. ఓం అని చెప్పటం, ఎదుర్కొండా ఉన్న వాళ్ళ మీద బాణాలు వేసేయటం, ఏమి జరిగితే ఏమి చెప్తే అది. కానీ సబ్జెక్ట్ వచ్చాక ఓం అనాలి. సబ్జెక్ట్ రాకుండా గురువుగారు చెప్తారండి చెప్పలేరు. మీ దగ్గర ఉన్న సబ్జెక్టులో అక్కడ ఎదుర్కొండా ఉన్న వాళ్ళకి ఏది ఉపయోగపడుతుందో అది చెప్తారు వాళ్ళు. మీ దగ్గర సబ్జెక్ట్ లేకపోతే ఏం చెప్పలేడు గురువు, ఏం చెప్తాడు? అది అర్థం చేసుకోండి. స్వాధ్యాయం లేకుండా మేము ఓం అనేస్తాం, గురువుగారే మాట్లాడిస్తారు. ఏం మాట్లాడిస్తారు? ముందు ఏదైనా సాఫ్ట్వేర్ లోడ్ చేసి ఉండాలి కదా కంప్యూటర్లో. ఎటువంటి సాఫ్ట్వేర్ ఉంటే అది పొందుతుంది, అది వేరే విషయం. కానీ సాఫ్ట్వేర్ లోడ్ అయి ఉండాలి, అర్థమవుతున్న భాష అంటే స్వాధ్యాయం ఉండాలి. ఆ స్వాధ్యాయం దేని గురించి చేసుకోమంటున్నారు గురువు గారు అన్నది కూడా మనం రాబోయేటటువంటి చాప్టర్స్ లో చదువుతాం. కానీ మొట్టమొదట మనకి, మన స్నేహితులకి, ఈ కార్యక్రమంలో పాలు పంచుకునే వాళ్ళందరికీ మనం చెప్పవలసినటువంటి విషయం ఏంటి అంటే శ్రద్ధ. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువుల సంకల్పానికి ఆటంకం రాదు. బాహ్యంగా పరిస్థితులు ఎలా కనిపిస్తోందా, చివరికి మాత్రం ఖచ్చితంగా విజయం వాళ్ళదే అనేటటువంటి శ్రద్ధాంజలి మీరు గురువుకి ఇవ్వగలగాలి. ఇంకైతే ఈ క్షణంలో మీరు ఆ శ్రద్ధాంజలి ఇచ్చుకోండి. శ్రద్ధాంజలి ఎలా ఇస్తారు మీరు? అంజలి అంటే ఇస్తారు కదా, మరి అలా పెట్టుకోండి చెయ్యం. దీన్ని అంజలి ముద్ర అంటాం, ముద్రల ముద్రా విజ్ఞానం ఇది. ఈ అంజలి ముద్రలో ఎప్పుడు ఇలా పెట్టినా దాని భావం ఏంటి? సంబడీ ఈజ్ గివింగ్ సంథింగ్ టు యూ కదా. అడుక్కునేవాడు అంజలి పెడితే వాడికి ఏమొస్తుంది, ఇచ్చేవాడు ఏమి ఇస్తాడో అది పడుతుంది, అంతేగా. అంటే ఎప్పుడైతే మీరు అంజలి ముద్ర పెట్టారో గ్యారంటీగా అంజలిలో ఏదో పడుతుంది. ఆ అంజలిలో ఏదైనా పడితే సంస్కృతంలో దాన్ని ఏమంటారంటే పతంజలి అంటాం. పతన్ అంటే పడటం, అంజలిలో పడుతుంది. పతంజలి ఏం చెప్పాడు? యోగ సూత్రాలు పడుతుంది. ఇంకేత ఈ ముద్ర ఎప్పుడైతే పడతారో, మీకు అడుక్కోవడం కనుక వస్తే ప్రకృతిని, ప్రకృతిని అడుక్కోండి, మనుషుల్ని కాదు. మనుషుల్ని అడుక్కుంటే వాడే ఇస్తాడు, వాడికే ఏమీ లేదు. అడుక్కునేదేదో ప్రకృతిని అడగండి. గాయత్రి మాత ప్రకృతి యొక్క మాతృశక్తి. అప్పుడేమవుతుంది? మీ చేతిలో యోగ సూత్రాలు పడతాయి. పతంజలి, పతంజలి యొక్క యోగ సూత్రాలు మీ చేతిలో, మీ ఐదు వేళల్లో కుడి చేతికి ఉన్నటువంటి 5 వేళల్లో, ఎడం చేతికి ఉన్నటువంటి 5 వేళల్లో ఉండేటటువంటి ఆ అంజలిలో పడినటువంటి శక్తులను గాయత్రి మాత యొక్క 10 భుజాలుగా చెప్తాం మనం. గాయత్రి మాతకి 10 భుజాలు ఉన్నాయి కదా, 5 ముఖాలు. దాన్ని పట్టుకోండి, దాన్ని అడగండి. ప్రకృతిని మీరు అడిగేది ఏదో సర్వం దాన్ని అడగండి. వివేక్ అంజలి తీసుకోండి. ఇది శ్రద్ధాంజలి అంటారు దీన్ని. ఇది ఒక ముద్ర. ఇది వివేకానంద అప్పటికింకా వివేకానంద అవ్వలేదు. రోడ్లమ్మడ పడి తిరుగుతున్నాడు, ఎవడో గుర్తించటం లేదు అతన్ని. మామూలు సాధువుగా తిరుగుతున్నప్పుడు రాజస్థాన్లో దాహం వేస్తూ ఉండే, అతి కష్టం మీద అతనికి ఒక బావి కనిపించింది. ఎవరికి? వివేకానందకి. ఓ బావి కనిపిస్తే ఆ బావి దగ్గర ఒక వ్యక్తి రొట్టెని అంచుకుంటాడు, రొట్టె తింటున్నాడు. సుఖా రొట్టె ఇలా విరుచుకుని ఇలా ఇలా అనుకుని తింటున్నాడు. ఇదేంటో అర్థం కాలే వివేకానందకి. నేను దయాన్ని చేస్తున్నాను, ఉప్పు ఉంది అనుకుని తింటున్నాను అన్నాడు. పిచ్చివాడ, అనుకోవటమే కదా, ఉప్పు ఉందని అనుకోవటం ఎందుకు? పంచపక్ష పరమానాలు ఉందనుకుని తినొచ్చుగా అన్నాడు. శ్రద్ధ అంది అని. మీరేం అడుక్కుంటారు? ఉద్యోగం అడుక్కుంటారు? అమ్మాయికి పెళ్లి కావాలని అడుక్కుంటారు? లేదు మాకు మొత్తం యోగ సూత్రాలు నా చేతిలో పడాలనుకుంటారు? మీ ఇష్టం. కానీ గురుదేవులు కోరుకునేది ఏంటి? ఆ కోరుకునేది ఏదో గాయత్రి యొక్క 10 భుజాల యొక్క శక్తి నాకు ఈ వేళల్లో రావాలి. ఆ నమ్మకం మీకు ఉండాలి, శ్రద్ధ. ఆ శ్రద్ధతో కలుగుతుందంతా కూడా. ఒక నువ్వు ఆవగించంత శ్రద్ధ ఉంటే కొండల్ని కదిపేయవచ్చు అని బైబిల్లో చెప్పాడు. యూ కెన్ మూవ్ మౌంటైన్స్. మరి మేము కదపలేనుగా, నీకు నమ్మకం ఏంది? నీకు లోపల డౌటే, ఇంత దొరుకుతుంది లేదు. కానీ ప్రహ్లాదుడికి ఆ డౌట్ లేదు. ఈ స్తంభంలో ఉన్నాడా? ఉన్నాడన్నాడు. చచ్చినట్టు అందులోంచి బయటకు రావాల్సి వచ్చింది. చేత మన గురువుని కూడా మనం ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియా నుంచి మనం బయటికి లాక్కురావచ్చు. శ్రద్ధ ఉంటే ఆ శ్రద్ధాంజలి మీరు ఘటించగలరు. అంచేత శ్రద్ధాంజలి ఈ కార్యక్రమంలో మొట్టమొదటి. ఏంటా శ్రద్ధాంజలి? ఒక అద్భుతమైనటువంటి గురువు. ఈ ప్రపంచాన్ని నేను మార్చివేస్తాను అనేటటువంటి గురువు మనకి పరిచయం అయ్యాడు. పరిచయం అవటమే అంటే అర్థం ఏంటి అంటే మీకు ఆ హక్కు ఉంది. అది పరిచయం అవ్వదుగా. పోని పరిచయం అయిన తర్వాత మనం గుర్తించలేకపోయాం మాస్టర్ అనే మాట మీరెవరు అంటానికి వీలు లేదు. మీరందరూ గుర్తించారు ఆయన గొప్పవాళ్ళని. మరి గుర్తించిన తర్వాత ఇంకా మీరు చేయాల్సింది ఏంటి? శ్రద్ధాంజలి. అది శ్రద్ధాంజలి సమారోహం. అప్పుడు హరిద్వార్లో ఏం జరిగింది అన్నది తాత్కాలికంగా జరిగినటువంటి శ్రద్ధాంజలి. ఇందాక నేను చెప్పాను ఒక సంఘటన జరుగుతుంది. కాన్వకేషన్లో నీకు డిగ్రీలు ఇస్తాడు, కానీ నువ్వు డిగ్రీకి వెళ్ళకపోయినా నీకు డిగ్రీ వస్తుంది. కాన్వకేషన్కి వెళ్ళలేదనుకోండి, మీ ఇంటికి డిగ్రీ రావటంలే వస్తుందా లేదా? అంతేది మేము ఆ శ్రద్ధాంజలి సమారోహంలో ఏం మాస్టారు మేము మిస్ అయిపోయాం. ఇప్పుడు పట్టుకోండి, ఇప్పుడు అడగండి ఆ గురువుని శ్రద్ధాంజలి. మీ యొక్క కార్యక్రమాలు మాకు అర్థమయ్యాయి. పరిపూర్ణంగా విశ్వసించండి, ఖచ్చితంగా మనం ఈ పృథ్వీని స్వర్గంగా మార్చగలము. మన గొప్పతనంతో కాదు, నువ్వు ఆ శక్తి నాకు. ప్రతిరోజు ఈ ముద్ర వేసుకోవాలి మీరు. గాయత్రి మంత్రం జపం అయిపోయిన తర్వాత ఆ శ్రద్ధాంజలినే మనం నీళ్లగా అర్ఘ్యంగా సూర్యుడికి సమర్పిస్తాం. అది ఇతని లాంటి ఎన్నో భావం శ్రద్ధాంజలి. ఎప్పుడు మీరు అర్ఘ్యం ఇచ్చినా 3 అర్ఘ్యాలు ఇస్తాం. గాయత్రి మంత్రం జపం అయిపోయిన తర్వాత సూర్యుడికి అర్ఘ్య ప్రదానం చేసేది శ్రద్ధాంజలి. కానీ శ్రద్ధాంజలిలో ఏం జరుగుతోంది? నీళ్లు ఎప్పుడైతే మీరు ఇలా బయటకు ఎత్తుతారో ఆ సూర్యుడు మీ అరచేతిలోకి వస్తాడు. రాడా వస్తాడా? రాడా వచ్చాడు. ఇంకా అంతకంటే ఫిజికల్ గా మీకేం ప్రూఫ్ కావాలి? భలే దొరికారు అందరూ. కానీ ఆ అందినటువంటి ఆ సూర్యుడి యొక్క శక్తి నాకు అక్కర్లేదు, నేను ప్రపంచానికి అందజేస్తాను. అప్పుడు ఖచ్చితంగా ఈ పృథ్వీ సహజంగా మారుతుంది. ఆ భావనతో చేయాలి. మనం చేసేటటువంటి పని వెనకాతనున్నటువంటి భావన ముఖ్యం. భావరహితంగా చేసేస్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలన అలిచిపోయాము మాస్టర్ అనిసారి. స్వస్తి ప్రజాభ్య లేచిపోతే అంట అప్పుడే మనసులో ఆ మంత్రం యొక్క అర్థం బుర్రలోకి ఎక్కాలి. అర్థమవుతుంది కదా? అంచేత శ్రద్ధాంజలి ఎప్పుడైతే మీరు ఘటిస్తారో ఇమీడియట్ గా జరిగేది ఏంటి అంటే శక్తి సంచయం. శక్తి వస్తుంది మీకు. ఆ శక్తి ఎలా వస్తుంది? గాయత్రి మంత్ర జపంతో వస్తుంది. గాయత్రి మంత్ర సాధనతో వస్తుంది. అంతేత ఈ రోజు మీరు నిర్ణయించుకోవాలి, మేము ఇన్ని మాదవి గాయత్రి రోజు చేస్తాము అని. అనేక సార్లు మీరు నిర్ణయించుకుని ఉంటారు, మళ్ళీ నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా ఒక పద్ధతిగా మేము ఇన్ని మాదవి గాయత్రి మంత్రం చేస్తాము. అది 1000 కంటే తక్కువైంది అనుకోండి, అంటే మీరు గురువుకి ఉంటాను చేస్తారు వ్యాసాలయ్యకంటే. రోజుకి ఒక 1000 గాయత్రి చేయలేనటువంటి నిర్వీర్యుడు నపుంసకుడు గురువుకి ఏం చేస్తాడని గంట పడుతుంది అనుకుంటా. అంతేగా శాస్త్రగాయత్రి అంటే ఒక గంట సేపు గాయత్రి చేయలేని నువ్వు ఇంకా పోజులు కొట్టవాట. అంతే కనీసం అది దమ్ముంటే 3 పుట్ల 3 శాస్త్ర గాయత్రి. గురువు గారు దమ్ము ఎంత అంటే రోజుకి 7000 గాయత్రి చేసేవారు. చనిపోయే రోజు కూడా అర్ధరాత్రి 12 గంటలకు జపం మొదలెట్టి పొద్దున్న 8:10 వరకు ఆ రోజు ఆయనకి ఎక్కువ టైం పట్టింది, గంట ఎక్కువ టైం పట్టింది. 7000 గాయత్రి మంత్ర జపం చేశాక శరీరం వదిలేదు ఆయన. అంతవరకు శరీరం అన్ని వదలలేదు. చివరి రోజు కూడా మామూలు శారీరక బాధలో లేడు ఆయన. శరీరాన్ని కరిగించుకున్నాడు ఆయన పంచకోశి సాధనలో. ఆ సాధనలో పడే బాధ అంత ఈజీగా అర్థం కాదు మనం. అటువంటి వ్యక్తి చివరి రోజు కూడా ఆయన 8 గంటల పాటు గాయత్రి మంత్ర జపం చేసి శరీరాన్ని వదిలిన గురువు శిష్యులు దిగి గాయత్రి చేయమంటారా మాస్టర్? నేను ఏం చేస్తాను, నీ శ్రద్ధ అలా ఉంది పనికిరాదమ్మా. శ్రద్ధాంజలి ఇచ్చే తెచ్చుకుంటే మీరు రోజుకి సహస్ర గాయత్రి సామూహికంగా చేయాలి, కలిసి చేయాలందరూ. మా ఇంట్లో మేము చేస్తాం, ఒకే టైం చేయాలి. అప్పుడు శక్తి జనరేట్ అవుతుంది. సూర్యకిరణాలు భూమి మీద పడుతూ ఉంటాయి, ఏమవ్వదు. ఎండాకాలం అయితే కాస్త వేడిగా ఉంటాయి అంతే. కానీ శీతాకాలంలో మనకి ఎండ కావాలి అనుకున్న రోజులో కూడా ఒక మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ కనుక పెడితే ఆ కిరణాలన్నీ ఒక చోట చేరితే ఏమవుతుంది? మంట. ఇంకేత గురువు కార్యక్రమం యొక్క మంట నీరు అందించదలుచుకున్నటువంటి వ్యక్తులు సామూహిక సాధన చేయలేము అంటే ఈ రోజు నుంచి స్వస్తి మీకు, మీకు నాకు కూడా స్వస్తి. చాలా సీరియస్గా చెప్తున్నాను, చెయ్యాలి అది. కనీసము ఇక్కడ 24 కలిసి సహస్ర గాయత్రి చేయగలిగే స్థాయికి మీరు అతి తొందరగా ఎదగాలి. మేము ప్రయత్నిస్తాం. ప్రయత్నించేదేంటి? నామ మీకు 50 రూపాయలు ఇంపెటస్ ఇస్తామంటే ఇప్పుడు 24 కూర్చోబెట్టేస్తారు. మీరు 50 రూపాయలు ఇస్తామంటే చాలు, గ్యారంటీగా మీరు కూర్చోబెడతారు. ఇప్పుడైతే మీరు మొహమాటపడి మాకు వద్దుకండి అంటారు, కానీ ఈ మాట నేను చెప్పకుండా ఉండే 50 రూపాయలు ఇస్తాను, మీరు 24 ఇక్కడ కూర్చోబెట్టి గాయత్రి మంత్ర జపం చేయించండి అంటే చూడండి ఎంతమంది చేయిస్తారు. 50 రూపాయల కోసం చేయగలం, కానీ గురుదేవుల యొక్క కోరికకి చేయడం అది మన సంస్కారము. ఆ సంస్కారం పోవటానికి ఒకటే ఒకటి ఏంటి అంటే మీరు కనీసం ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మంత్ర జపం, అది శక్తి సంచయ. శ్రద్ధాంజలి తర్వాత శక్తి సంచయం. ఇది గురువు గారు ఏం చెప్పారు అంటే ఒక సంవత్సరం పాటు. ఇక్కడ అదే కదా చెప్పారు శక్తి సంచయము, ఒక సంవత్సరంలోనే సంపన్నమైన శక్తి సాధన. నేను ఒక సంవత్సరం ఇవ్వటం లేదు మీకు టైం, 70 రోజులు డిసెంబర్ పూర్ణమి నాటికి, దత్త పూర్ణమి నాటికి మనం అశ్వమేధ యజ్ఞం చేయగలమేమో చూసుకోండి. చేయగలగాలి అంటే ఏంటి, ముందు ఈ శ్రద్ధాంజలి మీరు మనుషుల దగ్గరికి తీసుకెళ్ళాలి. శ్రద్ధాంజలి అంటే ఏంటి, పతంజలి యోగ సూత్రాలు. పతంజలి, పతన్ అంటే చూస్తారు సంస్కృతంలో పట్టం, అంజలి అంటే దోశలు, పతంజలి. పతంజలి అన్నా సూర్యకిరణ విజ్ఞానం అన్నా ఒకటే అని మీకు చాలాసార్లు చెప్పాను. సూర్యకిరణ విజ్ఞానం అన్నా గాయత్రి మంత్రం అన్నా ఒకటే అని మీకు చాలాసార్లు చెప్పాను. ఆ శ్రద్ధాంజలి ద్వారా పతంజలి యోగ సూత్రాలను మనం ఆచరణలో పెట్టుకుంటూ సహస్ర గాయత్రి చేసుకుంటూ ఇంటింటికి గాయత్రి మంత్రాన్ని పతంజలి యోగ సూత్రాన్ని అందజేయాలి. కార్యక్రమం అర్థమవుతోంది కదా ఏం చెయ్యాలో. ఇంచేత మీరు చేయవలసినటువంటి కార్యక్రమాలు అవి, మీరు చేయవలసినవి ఇవి. ఏంటి, పతంజలి యోగ సూత్రాలలో యమ నియమాలు పాటించాలి, మీరు ఆసన ప్రాణాయామాలు వేయాలి. మళ్ళీ మొదలెట్టండి, రెడ్డి వచ్చి మొదలెట్టేయడానికి కాదండి కదా హరికథకి. అలాగే మళ్ళా మనం ఎక్కడున్నామంటే ఏంటి అంటే మళ్ళీ ఆసనాన్ని మొదలెట్టి సిగ్గుపడాల్సిన పనేం లేదు, ప్రకృతిలో జరిగేదే అంట. సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తమయం అవుతుంది, చీకటి అవుతుంది, మళ్ళీ వెలుతురు వస్తుంది. ఇది ఆపగలరా మీరు? అంటే చీకటి వచ్చినప్పుడు ఎలాగో మనం చేయలేము, పడుకుంటాం. అంటే కనీసం ఆ నిద్రను ఇంకా విడనాడి పతంజలి యోగ సూత్రాలు, సూర్యకిరణ విజ్ఞానము, గాయత్రి మంత్రము, యమ నియమాలు మన జీవితంలో ప్రవేశించాలి. అప్పుడేమవుతుంది, శక్తి సంచయం అవుతుంది, శక్తి వస్తుంది మీకు. శక్తి వచ్చాక ఏం చేయాలి, శపథ సమారోహం. ఒక శపథం తీసుకోవాలి, ఈ శక్తి కానీ ఇది కానీ నేను నా స్వార్థం కోసం వాడను, ఇదంతా నా గురువు ఆయన ప్రణాళికలో భాగంగా ఇచ్చాడు. కానీ ఆయన ప్రణాళికలో భాగంగా నువ్వు చేస్తున్నప్పుడు నీకు ఎలాగో లాభాలు వస్తాయి. ఇప్పుడు కలెక్టర్ ఎక్కడికో వెళ్ళాలి, నడిచి వెళ్ళక్కర్లే, నడిచి వెళ్ళక్కర్లేదుగా కలెక్టర్. దేని మీద వెళ్తాడు, ఆ కారు ఓడిస్తాడు. నువ్వు కారు మీద వెళ్ళొద్దు అంటున్నా గవర్నమెంట్. అలాగే గురువు గారు అన్నీ ఇస్తారు మీకు, కానీ ఎప్పుడు ఆయన పని చేస్తే. ఆయన పని చేయకుండా అన్నీ కావాలంటారు, అందువల్ల మీకు జరగటం లేదు. ఆయన పనులు చేయటం మొదలెడితే అన్ని జరగటం మొదలెడితే గ్యారంటీగా. ఎప్పుడు మీరు ఆపిస్తే అప్పుడు ఆగిపోతుంది. ఇంకా మళ్ళా ఆ గందరగోళం కూడా ఉంది, మీరు స్విచ్ ఆపిస్తే కరెంటు రాదుగా. అంచేత మనం తీసుకోవాల్సినటువంటి శపథం ఏమిటి అంటే, ఈ రోజు నుంచి నా జీవితము గురువుకి అర్పితము. కలెక్టర్ తన టైం గవర్నమెంట్కి ఇచ్చేస్తాడు కదా, కానీ వాడు సినిమా చూస్తాడు, పెళ్ళం పిల్లలు ఉంటారు వాడికి, బంధువులు ఉంటారు, బంధువులింటికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళడా, చేయొచ్చు. మీరు కూడా మీరు ఉద్యోగాలు తీసుకుంటూ ఉండండి, మీ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండండి, కానీ మీ అసలు వర్క్ ఏంటి, గురువు గారి పనులు. అసలు వర్క్ అది. ఈ మూడు అర్థమయ్యాయి కదా, ఒకటి శ్రద్ధాంజలి, రెండవది శక్తి సంచయం, మూడవది శపథ సమారోహం. ఈ మూడు ఇవాళ మీరు చేసుకున్నారు. ఇక్కడ నుంచి మహాకాలుని యుగ నిర్మాణ సంకల్పం యొక్క ఉత్తరార్ధము ప్రారంభమైంది. 120,000 మంది కంటే పైగా 1992 జూన్ 6, 7, 8 తేదీలలో ఒకే చోట ఒకే శర్మతో తీసుకున్న ప్రతిజ్ఞ, భారతదేశంలో వ్యాపించి ఉన్న అనేక గాయత్రి శక్తిపీఠాల వద్ద జరిగిన సమ్మేళనాలలో సుమారు ఇంతమంది పరిజనులు ఈ ప్రతిజ్ఞను తీసుకున్నారు. దేవ సంస్కృతి దిగ్విజయం యొక్క ఈ బ్రహ్మాండమైన ఉద్ఘోషణ ప్రపంచమంతా ఎలా ఎంత విస్తరించిందంటే, పృథ్వీ యొక్క నలుమూలల నుంచి ఒకే శబ్దము వినిపిస్తోంది. అది యుగ పరివర్తన, దేవ సంస్కృతి దిగ్విజయము, అశ్వమేధము, అశ్వమేధము, అశ్వమేధము. అశ్వమేధ యజ్ఞం యొక్క ఈ యుగం యొక్క అసాధారణ కర్తృత్వము, దీనిని వ్యక్తి వ్యక్తి వద్దకు తీసుకుని వెళ్ళుట ఈ దేవ సముదాయాలన్నీ కృషి చేయాలి. అంచేత ఈ అశ్వమేధ యజ్ఞము వ్యక్తి వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళాలి మీరు, ఇంటింటికి అనలే. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, గురువుల యొక్క మాటల్లో చాలా లోతుగా ఉంటాయి. ఇంటింటికి మనం తీసుకెళ్ళాలి, ఒకే ఇంట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఉండొచ్చు. అంచేత ఈ అష్టమేధ యజ్ఞం గురించి మీరు చెప్పుకుంటే వెళ్ళటమే, ఎవడో ఆచరిస్తాడు అది వాడి ఇష్టం, అర్థమవుతుంది కదా. ఈ అష్టమేధ యజ్ఞం ఎలా ఉంటుంది, దాని ఫలితాలు ఎవరికి వస్తాయి, ఇది కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాకు తెలిసి నా వ్యక్తిగతంగా అనుభవం ఏంటి అంటే, 1979 నుంచి నేను ఆంధ్రప్రదేశ్లో జీవిస్తున్నాను, అంతకంటే ముందు కాశీలో జీవించాను. కాశీలో నేను జీవిస్తున్నప్పుడు చీఫ్ మినిస్టర్ ఎవరో నాకు తెలియదు. ఇప్పుడు ఆంధ్రాలో జీవిస్తున్నప్పుడు బైఛాన్స్ న్యూస్ పేపర్ అది చదివితే ఓహో ఈనా మన చీఫ్ మినిస్టర్ అనుకోవడమే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు చీఫ్ మినిస్టర్కి ఏ విధమైనటువంటి సంబంధ బాంధవ్యాలు లేవు. మరి మీకేమైనా ఉన్నాయా నాకు తెలియదు, ఉన్నాయా చీఫ్ మినిస్టర్తో మీకు ఏమైనా సంబంధ బాంధవ్యాలు ఉన్నాయా? ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఇదివరకు చీఫ్ మినిస్టర్తో కానీ లేవు కదా, కానీ చీఫ్ మినిస్టర్ ఉన్నాడా? ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరికీ వాళ్ళ అదృష్టం అంతేనా? ఒకడు చీఫ్ మినిస్టర్ అవ్వచ్చు, ఇంకోటి కాకపోవచ్చు, పేపర్లో చదువుతాం మనం. వాడు అయినా మనకేం లాభం లేదు, వీడు అయినా మనకేం లాభం లేదు, కానీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా తేడాలు వచ్చేస్తాయి కదా. అలాగే ఈ అశ్వమేధ యజ్ఞంలో పాలు పంచుకున్న వాళ్ళ అదృష్టాలు మారుతాయి, మిగతా వాళ్ళ అదృష్టాలు మారుతాయో మారవో మనకు తెలియదు, మారవు. చాలా అర్థమైందా చెప్పిన ఉదాహరణ, అర్థమైందా? ఈ అశ్వమేధ యజ్ఞంలో ఎవరైతే పాలు పంచుకుంటారో వాళ్ళ అదృష్టాలు గ్యారంటీగా మారిపోతాయి. వాళ్ళు ఈ దేశానికి ఈ ప్రపంచానికి రారాజులు అవుతారు. ముందెవరు? ముందైపోతారా? ఎలక్షన్స్ అవ్వాలి, రిజల్ట్స్ రావాలి. మేము ఎలక్షన్కి నుంచుంటున్నామండి, నాకు మరి ప్రైమ్ మినిస్టర్ అయిపోతానా చీఫ్ మినిస్టర్ అవుతానంటే ఏమో కష్టపడాలా? కష్టపడాలంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నేను నుంచున్నాను, నాకు ఓటు వేయండి బాబు అని ఎక్కడికి వెళ్తున్నారు? ఇంటింటికి వెళ్తున్నారు. అంటే ఒక అతి సాధారణ పొలిటీషియన్కి ఉన్నపాటి నిశ్చయము మీకు లేదు, అది పొదలు కొట్టుకోవాలి. ఇంకేట అక్కడ గెలుపు ఎవరిదో ఓటమి ఎవరిదో దైవాధీనం, కానీ ఇక్కడ అసమేధ యజ్ఞం చేసుకున్న వాళ్ళదే గెలుపు, అందులో డౌట్ లేదు. ఆ శ్రద్ధ, ఆ శ్రద్ధాంజలి మనకు ఉండాలి. మనము అద్భుతమైనటువంటి వ్యక్తి యొక్క కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటున్నాం, ఖచ్చితంగా ఈ అసమేధము యొక్క ఫలితము చాలా గొప్పగా ఉంటుంది. దానివల్ల మీరు మాత్రము ప్రతి వ్యక్తి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అవుతాడు. సిద్ధిసాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, డౌటా మీకు? సిద్ధిసాయి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిన వెంకటస్వామి, సత్సాయి, శ్రీరామ శర్మాచార్య, మీరు అలాగే అవుతారు. మిగతా వాళ్ళకి ఏమవుతుందో నాకు తెలియదు, కానీ ఈ కార్యక్రమాల్లో ఎవరైతే పాల్గొంచుకుంటాడో వాడు మాత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయి తీరుతాడు. ఆ కార్యక్రమం యొక్క గొప్పతనం అది. ఎలా అవుతాం మాస్టర్? ఈ కార్యక్రమాలు చేస్తాం. అశ్వమేధ యజ్ఞం యొక్క గొప్పతనం అది. అంచేత గురుదేవులు ఎప్పుడైతే ఈ అశ్వమేధ యజ్ఞ శృంఖల ఆయన సూక్ష్మ జగత్తులోకి వెళ్ళాక స్టార్ట్ అయింది, మీకు తెలుసునో తెలియదు, అది ఆయన జీవించి సశరీరంగా ఉన్నప్పుడు జరగలే. అంటే ఏం చేశాడు ఆయన? ఓ షిర్డీ సాయిగా మీరు మారటానికి, ఒక సత్య సాయిగా మీరు మారటానికి 1 సంవత్సర కాలంలో పునాది వేశాడు ఆయన. ఎవడు ఈ అశ్వమేధ యజ్ఞ కార్యక్రమాన్ని చేతిలోకి తీసుకుని 1 సంవత్సరం పాటు దాన్ని వెంటబడతాడు, ప్రపంచంలో ఏమవుతుందో నాకు తెలియదు, మీరు మాత్రం గ్యారంటీగా రారాజులు అవుతారు. క్రైస్తవుడు రారాజేగా, బుద్ధుడు రారాజేగా, మహావీరుడు రారాజేగా, అలా మారుతారు మీరు. అదే అర్థం చేసుకోండి. ప్రపంచంలో ఏమవుతుంది, ప్రపంచంలో ఏం మార్పులు వస్తాయో మనకు అనవసరం, అది వాయిని చూసుకుంటుంది. కానీ ఈ మహాత్ములందరూ కూడా చేసినటువంటి పని ఏంటి అంటే ప్రపంచాన్ని మార్చడానికే పనిచేశారు. అవునా? కానీ ప్రపంచం మారిందా లేదా మనకి తెలియదు. నాకు తెలిసినంత వరకు మారలే. కానీ వాళ్ళు మాత్రం గొప్పవాళ్ళైపోయారు. ఈ అశ్వమేధ యజ్ఞ ప్రణాళికలో పాలు పంచుకున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా శ్రీరామ శర్మ ఆచార్య కంటే గొప్పవాళ్ళు అవుతారు. న్యాచురల్, అది గురువు కంటే ఒక మెట్టు పైనగా ఉంటాం. న్యూటన్ ఏం చెప్తాడు అంటే, నేను నాకంటే ముందు ఉన్నటువంటి సైంటిస్టుల కంటే ఒక మెట్టు పైన ఉన్నాను, ఎందుకంటే వాళ్ళ భుజాల మీద కూర్చున్నాను కనుక. ఈయన పుట్టివాడే కావచ్చు, ఆ సైంటిస్ట్ చాలా గొప్పవాళ్ళు, కానీ ఈయన వాళ్ళ భుజాల మీద ఎక్కి కూర్చున్నాను కదా. అంచేత మనం ఎవరి నెత్తి మీద కూర్చున్నాం? మన తండ్రి నెత్తి మీద. పిల్లలు తండ్రి నెత్తికి ఎక్కుతారు కదా, దాంట్లో మీరేం సిగ్గుపడక్కర్లేదు, మొహమాటపడక్కర్లేదు. కానీ ఎక్కండి, ఎక్కక దిగబాకండి. అర్థమైందా? అది మొదటి చాప్టర్, దాంతో ఆపుతాను నేను. రేపటి నుంచి కాస్త స్పీడ్గా చెప్తాను నేను. ఇక్కడ మనం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అశ్వమేధ కార్యక్రమాన్ని వ్యక్తి వ్యక్తి దగ్గరికి తీసుకున్నటువంటి వ్యక్తి స్వయముగా ఒక సద్గురువుగా మారుతాడు. ఎంతకాలంలో? ఒక సంవత్సర కాలంలో. అది గురువు గారు చెప్పింది. నా అనుభవం ఏంటి అంటే 5-6 నెలల్లో మారిపోతాడు. మారాక ఏమవుతుంది? వెంకటస్వామి వెంకటస్వామిలాగే ఉన్నాడు. సిద్ధి సాయి సిద్ధి ఏం మారిపోయింది కాదు, వాళ్ళ స్థాయి మారుతుంది. ప్రపంచం గుర్తిస్తే ప్రపంచం యొక్క అదృష్టం, గుర్తించకపోతే దాని ఇష్టం. దురదృష్టం అను ఏమి అను, అంతే అదొక సంఘటన అను. అశ్వమేధం యొక్క అసలు లక్ష్యం మీకు అర్థమైంది కదా, స్వరాజ్య స్థాపన. స్వరాజ్య స్థాపన అంటే ఏంటి? మీ యొక్క శరీరంలో మీరు చెప్పినట్టు మీ శరీరం వినాలి. ఇవాళ నేను పళ్ళు మాత్రమే తింటాను అని చెప్పాక ఎవరో తీసుకొచ్చి, మాస్టర్ మీకు నీరసంగా ఉంటుంది, మీరు కాస్త ఏదైనా తినకూడదా, ఆకలి వేస్తుంది, అందరికీ ఆకలి ఒకటే, రకరకాలుగా చెప్తారు మనిషికి. వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పలేదుగా, కానీ నువ్వు తినేసావు అనుకో, నీకు స్వరాజ్యం పొందే హక్కు లేదు. స్వరాజ్యం అంటే ఏంటి? నువ్వు చెప్పినట్టు శరీరం వినాలి, మనస్సు వినాలి. అర్థమవుతుందా? ఆ స్వరాజ్య స్థాపన మాత్రం అశ్వమేధ యజ్ఞంతో జరిగిపోతుంది. కానీ దానికి తీసుకోవాల్సింది ఏంటి? శ్రద్ధాంజలి. ఏంటి శ్రద్ధాంజలి? గురుదేవుడు చెప్పినటువంటి కార్యక్రమాలు ఆచరిస్తే ఖచ్చితంగా ఈ ఫలితాలు వస్తాయి అనే గుడ్డి నమ్మకం. పేరుకి గుడ్డ నమ్మకం, కానీ అదే కరెక్ట్ నమ్మకం. కామన్ సెన్స్, బాహ్య పరిస్థితులు దానికి అనుకూలంగా ఉండి ఉండకపోవచ్చు, అయినా నమ్మకం ఉంచుకోవాలి, అది శ్రద్ధాంజలి. రెండోది ఏంటి? అందరూ కలిసి సహస్ర గాయత్రి చేయాలి, స్పష్టంగా చేయాలి. పతంజలి యోగ సూత్రాలు, ప్రాణాయామము, ఆసనాలు, యమ నియమాలు ఆచరణలోకి తీసుకురావాలి, దానికి ప్రణాళిక వేసుకోవాలి. వేసే ఉంది ఆల్రెడీ, ఇంకా ఆచరణలోకి తీసుకురావాలి. 4 తారీఖు నేను వచ్చానండి, ఒక్కడు లేడు అంటే నేను వెళ్ళి పడుకున్నాను. భలే చెప్పారే, ఎవడు రాకపోతే ఇంకా మంచిది, నీకు పోటీ ఉండదు. కానీ యాక్చువల్గా అక్కడ పోటీ లేదు. సిద్ధి సాయి ఎకలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడే, వెంకయ్య స్వామి ఎకల, పోటీలే ఉండవు అక్కడ. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడం చేతి, ఎంతమంది వచ్చినా మీరు వాళ్ళని ఇలా చూసి వీడు కూడా అయిపోతాడేవో, వీడు వస్తే నాకు అడ్డంకేవో, పోటీలేవో ఆధ్యాత్మికతలు అందరూ అవ్వచ్చు. చేత మీదే కంగారు పడక్కర్లేదు. ఎంత సామూహికత ఉంటే అంత తొందరగా అవుతారు, తమాషా అది. తీసుకున్న నిర్ణయాన్ని మీరు మళ్ళీ చర్చించుకోండి. ఈ నిర్ణయాలు మళ్ళీ రేపు సాయంత్రం నేను అడుగుతాను. నేను అంటే మేము వేసుకుంటున్నామండి, ప్రణాళిక అనకండి, చేసుకున్నామని చెప్పండి. సరేనా? శుభం. రేపు నెక్స్ట్ బిట్ చెప్తాను నేను. వెళ్తావా మనం?